ప్రేమధారా
ప్రేమధారా
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
శ్రోతలు బాగున్నారా? క్రీస్తునందు మీ ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటున్నారా? క్రీస్తునందు ఉన్నవారు క్రీస్తుకు బయట లోకంలో ఉన్నవారికంటే భిన్నమైన ప్రజలు. వీరిలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వారై బయట ఉన్నవారిని సానుభూతితో ప్రేమతో ఆకర్షిస్తారు. అతడొక విశ్వాసి, అతని పొరుగువాడు జగడాలమారి. ఇద్దరూ రైతులే. విశ్వాసి పొలంలోకి పొరుగువాని ఎద్దు జ్వరబడి మేస్తోంది. అప్పుడు విశ్వాసి ఎద్దును అతని స్వంత పొలంలోకి తోలాడు. మర్నాడు పొరుగువాడు ఎద్దును కావాలని విశ్వాసి పొలంలోకి తోలాడు. విశ్వాసి అతనితో అన్నాడు, చూడు, ఈసారికి నీ ఎద్దును నీ పొలంలోకి తోలుతున్నా, మరోసారి గనక నీ ఎద్దు నా పొలంలో కనపడిందంటేనా? ఆ, ఏం చేస్తావేమిటి? దురుసుగా అన్నాడు పొరుగువాడు. మళ్లీ నీ పొలంలోకే తోలుతా అన్నాడు విశ్వాసి. దాంతో ఎదుటివాడు అవాక్కైపోయాడు. నేస్తం, క్షమించు, ఇక మీదట ఇలాంటిది జరగకుండా జాగ్రత్త పడతాను అన్నాడు జగడాలమారి పొరుగువాడు. అది విశ్వాసుల ప్రత్యేకత అంటే. సరే, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి, ప్రార్థించుకుందాం. ప్రియదేవా, ప్రేమగల తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా శ్రోతలు, వారి కుటుంబాలు మీ కృపాసనము వద్ద చేరి మీకు మనవి చేస్తున్నారు. వాక్యాశీర్వాదములు వారికి మెండుగా దయచేయండి. ప్రతి సమస్య మీ వాక్యపు వెలుగులో ఇట్టే పరిష్కారమైపోతుంది. మీ వాక్యపు వెలుగుతో మా శ్రోతలను నింపండి. మా దేశమును, దేశ పరిపాలకులను, నాయకులను దీవించండి. దేశమందు ప్రజాసేవ చేసేవారిని, ఉపకారము చేసేవారిని బలపరచండి. యువతీ యువకులను ఆకర్షించండి. బాలింతలను, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. ప్రమాదాలకు గురైన బిడ్డలను ముట్టి వారిని బాగుచేయండి. ప్రభు, రోగగ్రస్తులను ముట్టండి, వారికి ఆరోగ్యం ప్రసాదించండి. దేశ ప్రజలలో నైతిక ప్రమాణాలు పడిపోకుండా ప్రజలకు యథార్థ ప్రవర్తన అనుగ్రహించండి దేవా. శాంతి భద్రతలను దయచేసి దేశం సుభిక్షంగా ఉండడానికి మీ అనుగ్రహము, ఆశీర్వాదము దయచేయమని, నేటి వాక్య అధ్యయనాశిష్యులు మెండుగా మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము మా పరమతండ్రి. ఆమేన్. ప్రియశ్రోతలు, ఈరోజున మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో కన్యక గర్భధారణ, ఇమ్మానుయేలు పుట్టుక, అష్షూరు యూదాదేశముపై చేసిన దండయాత్ర వివరాలు వినబోతాము. 1-2 వచనాలలో యూదాకు ఇస్రాయేలుకు మధ్య అంతఃకలహం, సిరియా ఇస్రాయేలు పక్షాన ఉంది. 3-9 వచనం వరకు యెషయా, అతని కుమారుడు షహర్యాషూబు ఆహాజును కలుసుకుంటారు. ఆహాజు యూదారాజు. దేవుడు ఈ రాజుకు ప్రోత్సాహకరమైన మాట చెప్పాడు. 10-16 వచనం వరకు కన్యక గర్భధారణ ప్రవచనం. దావీదు వంశమందు మెస్సీయా జన్మం. ఆహాజు ఈ సంకేతాన్ని గురించి అడగలేదు. 17-25 వచనం వరకు యూదాపై అష్షూరు ముట్టడి ప్రవచనం. ఇది దేవుని తీర్పు మాత్రమే. ఇప్పుడు 1వచనం నుండి వినండి. యూదారాజైన ఉజ్జీయా మనుమడు, యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియారాజైన రెజీను, ఇస్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన పెకహు యుద్ధము చేయాలని యెరూషలేము మీదికి వచ్చారు. గాని అది వారి వల్ల కాలేదు. 2 రాజులు 16:2 ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్లవాడై యెరూషలేమునందు 16 సంవత్సరాలు ఏలాడు. తన పితరుడైన దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించక, ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు తానూ ప్రవర్తించాడు. 7వ అధ్యాయంలోని యెషయా ప్రవచనాలు యెషయా దర్శనం తరువాత, అతడు సేవార్థమై పిలువబడిన తరువాత, ఉజ్జీయారాజు మరణానంతరం పలుకబడినవి. ఉజ్జీయా ఎవరు? ఇతడు యోతాము కుమారుడు. 16 సంవత్సరాలు రాజ్యమేలాడు. 2 రాజులు 15:32-34 ఇస్రాయేలు రాజును, రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరం యూదారాజైన ఉజ్జీయా కుమారుడైన యోతాము ఏలనారంభించాడు. ఇతడు 25 ఏండ్లవాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జీయా చర్యను పూర్తిగా అనుసరించాడు. యోతాము తన తండ్రి అయిన ఉజ్జీయాలాగే మంచిరాజు. అయితే యోతాము కుమారుడైన అహాజు చాలా చెడ్డరాజు. 2 రాజులు 16:3-4 అతడు ఇస్రాయేలీయుల ముందర నిలువకుండా యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేస్తూ తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటించాడు. అతడు ఉన్నత స్థలాలలో, కొండమీద, సమస్తమైన పచ్చని వృక్షముల క్రింద బలులు అర్పిస్తూ ధూపము వేస్తూ వచ్చాడు. ఉత్తరాన ఇస్రాయేలు సిరియారాజుతో చేరి తన మీద దాడి చేయబోతున్నాడు. యెషయా 7వ అధ్యాయం 2వ వచనం, సిరియనులు ఎఫ్రామీయులను తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయము, వారి జనుల హృదయము కదిలాయి. ఇస్రాయేలు రాజైన పెకహు సిరియారాజైన రెజీనుతో కలిశాడంటే అహాజుకు భయం వేసింది. సిరియా, ఇస్రాయేలు వేరువేరుగా వచ్చినప్పుడు అహాజు భయపడలేదు. వారేకమయ్యారంటే తప్పక జయిస్తారు అని అహాజు పౌరులు కూడా భయపడ్డారు. కొంతకాలానికి యూదారాజ్యం బబులోను చేతిలో ఓడిపోవటం తప్పదు. యెషయా 7వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చాడు, అహాజును కలుసుకోవడానికి నీవు నీ కుమారుడైన షెయార్యాషూబు చాకిరేవు మార్గాన పైకోనేటి కాలువ కడకు పోయి అతనితో ఈలాగు చెప్పు, ఆహాజు తెలివిగా వ్యవహరించాలని బుద్ధి చెప్పు. చాకిరేవు మార్గాన పైకోనేటి కాలువ యెరూషలేముకు త్రాగే నీరు ఈ కాలువ నుండే సరఫరా అవుతుంది. నీటి ఊట దగ్గరికి మూలస్థానానికి వెళ్లాలి. జీవజలానికి మూలస్థానం యేసే. కీర్తనలు 84:6. వారు బాకాలోయలో బడి వెళుతూ దానిని జలమయముగా చేస్తారు. తొలకరివాన వారిని దీవెనలతో కప్పుతుంది. అది పై కాలువ, ఉన్నతమైనది. ఆదికాండం 14:18. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అతడు అబ్రాహాముకు రొట్టె ద్రాక్షరసము తెచ్చి ఇచ్చాడు. అతడు యేసుప్రభువుకు ముందు గుర్తు. చాకిరేవు మార్గము, పైకోనేటి కాలువ, ఎత్తుగా ఉన్న ఈ మార్గాన నడిస్తే బాటసారుల పాదాలు శుభ్రంగా ఉంటాయి. పై మార్గం యేసే. సామెతలు 16:17. చెడుతనమును విడిచి నడవటమే యథార్థవంతులకు రాజమార్గం. ఈ మార్గం యేసుక్రీస్తే. ఇది పరిశుద్ధులు నడిచే మార్గం. యెషయా 35:8 కూడా ఇదే రాజమార్గం పేర్కొనబడింది. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది. అది అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గమున పోయేవారికి ఏర్పరచబడుతుంది. మూఢులైన దానిలో నడుస్తూ త్రోవ తప్పరు. యేసుప్రభువే మార్గము, సత్యము, జీవము. కీర్తనలు 84:5. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేసే మార్గములు వారికి అతి ప్రియములు. అట్టి మార్గమే అయి ఉన్న యేసుప్రభువును కలిగిన వారే ధన్యులు. చాకిరేవు మార్గమున వారు బట్టలు ఉతుక్కుంటారు. యేసే మనకు శుచి, శుద్ధి. యోహాను సువార్త 15:3 ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రియశ్రోతలు వింటున్నారా? అహాజు రాజును కలుసుకోవడానికి యెషయా వెళ్లిన స్థలం ప్రవచనాత్మకమైనది. అందులో ఉన్న ఆధ్యాత్మిక అంతర్భావాన్ని ఇంతవరకు మనము చూచాము. యెషయాతో దేవుడంటున్నాడు 4:4, భద్రము సుమా, నిమ్మళించు. పొగరాజుతున్న ఈ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీను, సిరియనులు, రెమల్యా కుమారుడు అనేవారి కోపాగ్నికి నీవు జడియవద్దు. నీ గుండె అవియనీయకు. సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కుమారులు నీకు కీడు చెయ్యాలని ఆలోచిస్తూ మనము యూదాదేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబియేలు అనేవాని కుమారుణ్ణి దానికి రాజుగా నియమిస్తాను, రండి అని చెప్పుకున్నారు. అయితే ప్రభు అయిన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమవుతుంది. షొమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షొమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకపోతే స్థిరపరచబడరు. దేవుడు స్పష్టం చేస్తున్నాడు. అహాజు తెలుసుకోవాలి, ఉత్తరాన ఇద్దరు శత్రురాజులు ఏకమయ్యారు. దానికి రాజు భయపడనక్కర్లేదు, శత్రురాజులు ఓడిపోతారు. అయితే అహాజు ఒక పట్టాన నమ్మే మనిషి కాడు. అతడు సందేహాల పుట్ట. యెషయా ప్రవచనాలు నిజమని అహాజు చేత ఎలా ఒప్పించాలి? నమ్మకపోతే మీరు స్థిరపడరు అంటున్నాడు దేవుడు. మన విశ్వాసానికి బలమైన, స్థిరమైన ఆధారం ఉన్నది. యేసుక్రీస్తే మన పునాది. ఆయన దేవుని కుమారుడు. ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని చరిత్ర చెబుతున్నది. ఈ విషయాన్ని మనము కాదనలేము. 1 కొరింథీ 3:11, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ విషయాన్ని నమ్మిన వానికి అనగా రక్షించే విశ్వాసము గలవానికి స్థిరమైన పునాది నిలకడగా ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకోవాలంటే నీ పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అహాజు విషయం కూడా అంతే. 10వ వచనం, యహోవా ఆహాజునకు ఈలాగు సెలవిచ్చాడు, నీ దేవుడైన యహోవా వలన సూచన అడుగు, అది పాతాళమంత లోతైనా సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే. శ్రోతలు గమనించండి, అహాజుకు విశ్వాసం బొత్తిగా లేదు. అహాజు వేషధారి, అతని భక్తి కేవలం నటన, బూటకం. 12వ వచనంలో అంటున్నాడు, నేను అడగను, యహోవాను శోధింపను. చూడండి, ఇతని మాటలు కేవలం నటన. చక్కగా మాట్లాడుతున్నాడు, గాని అతనిలో విశ్వాసం ఏమాత్రము ఉన్నట్లు కనిపించదు. అయ్యో, వేషధారులకు శ్రమ. యహోవా ప్రవక్త ద్వారా అన్నాడు, దావీదు వంశస్థులారా వినండి, మనుష్యులను విసిగించటం చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా? నేను దేవుణ్ణి శోధించను అంటున్నాడు ఆహాజు. అలా కాదు, నన్ను పరీక్షించి చూడు, నేను ఎలాంటివాణ్ణో చూడు అంటున్నాడు దేవుడు. దేవుడు రుజువు ఇస్తానన్నప్పుడు వద్దు అనేవాడు వేషధారి, వంచకుడు. యెషయా చెప్పాడని నీవు నమ్మవద్దు, నేను ఎవరినో రుచిచూచి తెలుసుకో అంటున్నాడు దేవుడు. ఆహాజు నాకు సూచన అక్కర్లేదు అన్నప్పుడు దేవుడతణ్ణి అవతల పెట్టివేసి, అహాజు నీకు కాదు, ఇశ్రాయేలు వంశానికి ప్రభువు తానే ఒక సూచన చూపుతాడు అన్నాడు. 14వ వచనం, ఆలకించండి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. శ్రోతలారా, ఇది ఎంతో గొప్ప ప్రవచనం. కన్యక కుమారుణ్ణి కనడం ప్రవచనాలన్నిటిలోకి ఎంతో ప్రాముఖ్యమైన ప్రవచనం. కన్యక కుమారుణ్ణి కనటం ఎలా జరిగిందో 4 సువార్తలు విని మీరు గ్రహించగలరు. మత్తయి సువార్త 1:18-23 వరకు యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటూ ఉండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోడానికి భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరేటట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. యోసేపు నిద్రమేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం, కన్యక గర్భధారణను గురించిన మహాప్రవచనమిది. కన్యక అనే మాట హీబ్రూ భాషలో ఆల్మా అనబడుతుంది. ఆల్మా అంటే కన్యక, అవివాహిత. ఆల్మా అంటే యువతి అని మాత్రమే అర్థం చెప్పకూడదు, ఆమె కన్యక అని కూడా చెప్పాలి. అబ్రహాము సేవకుడు ఎలియాజరు, అతడు హారాను దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. ఎలియాజరు ప్రార్థించాడు, నన్ను సరైన స్త్రీ వద్దకు నడిపించు అన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనంలో, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు అని చెప్పబడింది. చిన్నది అనే మాట హీబ్రూ భాషలో నయారా. ఆమె కన్యక అని స్పష్టంగా చెప్పబడింది. ఆదికాండం 24వ అధ్యాయం 43వ వచనంలో ఎలియాజరు అన్నాడు, నేను ఈ నీళ్ల బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకోవడానికి వచ్చిన చిన్నదానితో నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనిమ్మని అడుగుతాను అని చెప్పినట్లు తన ప్రార్థన అనుభవాన్ని వారితో పంచుకున్నాడు. ఆల్మా అనే మాట ఇక్కడ వాడబడింది. ఆమె కన్యక అని చెప్పబడింది. యెషయా ప్రవచనాన్ని మత్తయి ఉదహరించాడు. కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటుంది. అతని పేరు ఇమ్మానుయేలు. సువార్తల్లో ఇమ్మానుయేలు అనే పేరు ప్రత్యేకంగా ఎక్కువగా చెప్పబడలేదు. ప్రవచనంలో మాత్రం ఈ పేరు ఉంది. ఆయన పేరు యేసు. ప్రవచన నామం ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడని అర్థం. యేసు అని ఆయనను పిలిచినప్పుడెల్లా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే ప్రవచనం నెరవేరినట్లే. ఆయన దేవుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన కన్యకకు జన్మించాడు. ఆయన మన రక్షకుడు. ఆయన యందు మనము సర్వమానవత విశ్వాసముంచాలి. కన్యక గర్భధారణ ప్రవచించబడింది. యెషయా ద్వారా పలుకబడిన ప్రవచనాలు ఎన్నో నెరవేరాయి. అందుచేత ఇది కూడా నెరవేరుతుందని నాటి ప్రజలు నమ్మారు. హిజ్కియాను గురించి, అష్షూరు రాజ్యమును గురించి యెషయా ప్రవచించాడు. అష్షూరు యెరూషలేముపైకి దండెత్తి వచ్చింది. అష్షూరు రాజు 150,000 మంది సైనికులతో దండెత్తి వచ్చాడు. యెరూషలేము పట్టణం శత్రువుల చేతిలో పడుతుందేమో అనుకున్నారు. కాని హిజ్కియా దేవాలయంలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్రార్థించాడు. అప్పుడు యెషయా అతని దగ్గరికి వచ్చాడు. రాజా, నీవు భయపడవద్దు అని ధైర్యం చెప్పాడు. అష్షూరు ఏమీ చేయలేదు, యెరూషలేముకు శత్రువు బాణం ఒక్కటీ తగలదు అని ప్రవక్త చెప్పాడు. 150,000 మంది సైనికులలో ఒక్కడు కూడా ఒక్క బాణం కూడా వేయలేకపోయాడు. ఈ విధంగా యెషయా ప్రవచనం నెరవేరిందని అందరికీ తెలిసిపోయింది. అష్షూరు యెరూషలేమును పట్టుకోలేకపోయింది. అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కన్యక గర్భాన పుట్టినప్పుడు యెషయా ప్రవచనం నెరవేరింది. 15వ వచనం, కీడును విసర్జించడానికి, మేలును కోరుకోవడానికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తింటాడు. పెరుగు తేనె బీదల ఆహారం. యేసుక్రీస్తు ఒక నిరుపేద గృహములో జన్మించాడు. 16వ వచనం, కీడును విసర్జించడానికి, మేలును కోరుకోవడానికి ఆ బాలునికి తెలివి రాకముందు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశము పాడుపెట్టబడుతుంది. ఈ వచనం మెస్సీయా రాకడతో నెరవేరింది. అహాజుకు ఇది అర్థం కాలేదు. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయంలో అహాజు రాజు ఎంతో భయపడ్డాడు. అతని గుండెలు అవిసిపోయాయి. ఇద్దరు శత్రురాజులను గురించి రాజు ఆందోళన చెందాడు. సిరియా రాజ్యము, ఇస్రాయేలు రాజ్యము ఏకమై యూదారాజైన అహాజు మీదికి దండెత్తి వస్తాయని, అష్షూరు, ఈజిప్టు కూడా ఏకమయ్యాయని విని అహాజుకు గుండె దడ పుట్టింది. పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు దేవుని వైపు తిరగాలి. కాని అహాజు తన స్వంత తెలివిపై ఆధారపడ్డాడు. అష్షూరుతో సంధి చేసుకున్నాడు. కాని అష్షూరు సంధి నిబంధనను భంగం చేసింది. 10-13వ వచనం వరకు దేవుడు సూచన చూపుతానని చెప్పాడు. కాని అహాజు తిరస్కరించాడు. అంటే అహాజు యెషయాను, అతణ్ణి పంపిన దేవుణ్ణి తిరస్కరించాడు. దేవుని వాక్యం తప్పక నెరవేరుతుంది, మనము నమ్మాలి. అహాజు మాట్లాడాడు కాని ఆ ప్రకారం చేయలేదు. 14-25వ వచనం వరకు, సిరియా, ఇస్రాయేలు రాజ్యాలు దండెత్తలేదు, అట్టి ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడు అష్షూరు విజృంభించింది. క్రీస్తుపూర్వం 722లో అష్షూరు యెరూషలేమును ముట్టడించింది. దానితో ఇస్రాయేలు జాతి పూర్తిగా పరాజయం పొందింది. హిజ్కియా రాజు కాలంలో అష్షూరు దండయాత్ర చేసింది. దేవుడు వారిని ఓడించాడు. అయినా వారు యూదారాజును అవమానపరిచారు. ఎందుకనగా అహాజు దేవుని వాక్యాన్ని నమ్మలేదు. విజయ రహస్యమిదే. మానవ రాజ్యనీతి కాదు, దేవుని రాజ్యనీతి గెలుస్తుంది. అహాజురాజు ఓడిపోవడానికి కారణమిదే. ఈ అధ్యాయంలో కన్యక కుమారుణ్ణి కంటుంది అనే ప్రవచనం ఎంతో అర్థవంతమైనది. యెషయా 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఇమ్మానుయేలు గ్రంథం అని పిలుస్తారు. యెషయా 8వ అధ్యాయం 8వ వచనం, ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకం నీ దేశ వైశాల్యమంతటా వ్యాపిస్తుంది. 10వ వచనం, దేవుడు మాతో ఉన్నాడు. ఈ ప్రవచనం దేవుడు దావీదు వంశమంతటికి చెప్పాడు. ఈ ప్రవచనం యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షం. యెషయా సౌవార్తిక ప్రవక్త అని పేరుగాంచాడు. ఎందుకనగా ఇతడు యేసుక్రీస్తును గురించి ఎక్కువగా ప్రవచించాడు. యేసు ప్రభు పుట్టుక మొదలుకొని ఆయన శిలువ మరణం వరకు ఎన్నో ప్రవచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 61వ అధ్యాయంలో యేసు ప్రభు సేవ, రాబోయే రాజ్యం 11వ అధ్యాయంలో వర్ణించబడ్డాయి. విమోచనాత్మకమైన యేసు మరణం 53వ అధ్యాయంలో వివరించబడింది. ప్రియశ్రోతలు, ఇది యెషయా సువార్త. జాగ్రత్తగా విని ధన్యులవ్వండి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
బైబుల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా
ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17. అడ్రస్ మరోసారి, ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17.